రాజుల రెండవ గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనం నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుతుంది. రెండవ రాజుల గ్రంథం మొదటి అధ్యాయము ఏడవ వచనం 8వ వచనాన్ని చదువుకుందాం. మిమ్మను ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పినవాడు ఎలాంటి వాడిని రాజు అడిగాడు. అందుకు వారు అతడు గొంగలు ధరించుకుని నడుమునకు తోలిదట్టి కట్టుకున్నవాడని ప్రత్యుత్తరమీయగా ఆ మనుషుడు కిష్వీయుడైన ఏలియా అని అతడు చెప్పాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచుకోండి, ఏకీభవించండి, ప్రార్థిస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, రామకలిగిన దేవ, సర్వాధికారి అయిన ప్రభు, మహిమ కలిగిన రాజా, మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియజేస్తా అన్నా. మహాదేవుడు అని దేవాలయంలో స్తుతిస్తుంది. ఈ దినానికి అధిపతిగా ఈ 6వ తేదీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా అందరి జీవానికి, రక్షణకు, ఉనికికి, సమస్తానికి మీరే ఆధారమని ఒప్పుకుంటూ మీ పాదాలు ముద్దు పెట్టుకుంటూ మాతో మాట్లాడడానికి మీరు మాకు ఇచ్చిన జీవ వాక్యానికే స్తోత్రాలు. మమ్మల్ని నడిపించడానికి మా ముందు ఉంచిన మాదిరి జీవితాలకే స్తోత్రాలు. వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుని కొరకే స్తోత్రాలు. ఒకరినొకరు రేపుకోవడానికి, పురుకొల్పుకోవడానికి, కలిసి ప్రయాణం చేయడానికి మీరు మాకు ఇచ్చిన సంఘానికే స్తోత్రాలు. మా ప్రభు, మమ్మను ఒంటరిగా మీరు నడవమని చెప్పట్లేదు. కావలసిన ఈవులన్నింటినీ అనుగ్రహించి నడిపిస్తున్నారు. మీకు వందనాలు. మా సహోదరుడు మిదాసుడు అజయని మీరు ఎంతగానో విరిగి ఉన్నారు. పాప పలుమాలు సిక్కవుతూ ఉండగా కనికరపడండి, మీరు ముట్టి స్వస్థపరచండి. దాసుడు ప్రభు ఎంతో పని పెట్టుకుని ఉండగా ఆయన చారిన కృపనిచ్చి నడిపించాడు. అజయ్ కొరకు, తన కుమార్తె కొరకు, కుటుంబం కొరకు మరొకసారి మీ పాదాల వద్ద మరుపెడుతూ ఉన్నాం. మా ప్రభు, మీరు మాకు ఇచ్చిన మిషన్స్ ప్రేయర్ ఎజెండాని బట్టి మీకు అందినా. ప్రతి శనివారము ఎలాగున్నారో వాళ్ళ కొరకు ఎరిగి ప్రార్థన చేసి ఆ పని నమ్మకంగా చేయడానికి సహాయం చేయండి. మిషన్ ప్రేయర్ టీమ్ మీరు బాధపరచండి. ఉదయకాలం మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న ప్రియులు కమ్ము సహవాసాన్ని మీరు బాధపరచండి. ఆస్తి వచ్చిన ప్రియులందరూ తృప్తిపరచండి. మీ ఆశ్చర్య కార్యాలు కోనసీమలో చూడగలిగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ రోజు జరగాలి, జ్ఞాపకం చేసుకోండి. ఉమ్మడి గుంటూరు చిన్నపిల్లల సహవాసం ఈ సాయంత్రం ప్రారంభమవుతా ఉంది, జ్ఞాపకం చేసుకో. దినాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నాకు మాకు మీరు మార్చండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునంద పిల్లరా, అందరికి యేసుక్రీస్తు ప్రభు ఆశీర్వదిస్తున్న నామములో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభు ఉదయకాలం వాక్య ధ్యానం కొరకే మనం చదివిన వాక్య పఠన భాగం గురించి కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి మనకు సహాయం చేయను గాక. అందులో ఏలియా జీవితం కొరకు మనం చదువుతున్నాం. ఏలియా ప్రవక్తలందరిలోనూ మనం ఆయన్ని ప్రత్యేకమైన ప్రవక్త అంటాం. ఎందుకు ఏలియా ప్రత్యేకమైన ప్రవక్త అని మనం మాట్లాడతామంటే, పాత నిబంధనలో ఉన్న ఈ క్యారెక్టర్ కొత్త నిబంధన గ్రంథంలో కనబడతా ఉంది, అట్లాగే ప్రకటన గ్రంథంలో కూడా కనబడతా ఉంది. కొత్త నిబంధన గ్రంథంలో నేరుగా రూపాంతర పర్వతం మీద యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం చెందినప్పుడు మోషే ఏలియాలు ఇద్దరు వచ్చారు. మోషే క్యారెక్టర్ ప్రత్యేకమైంది, మనం ఎరుగుదు. పంచకాండాలు రాయడానికి ప్రభు ఆయన వాడుకున్నారు. యేసుక్రీస్తు ప్రభుకి ముంగూర్తిగా ఆయన ఉన్నాడు. నా వంటి ప్రవక్త అని యేసుక్రీస్తు ప్రభుని గుచ్చి ఆయన సంబోధించాడు. ఏలియా కూడా రూపాంతర పర్వతంలో ఉండడం మనం చూస్తాం. అట్లాగే ప్రకటన గ్రంథంలో కూడా ఈ ఇద్దరు క్యారెక్టర్లు చూస్తాం. బాప్తిస్మిచ్చి యోహాను గూర్చిన ప్రస్తావనలో కూడా ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వాడుగా బాప్తిస్మిచ్చి యోహాను మనకి కనిపించాడు. దేవుడు ఈ క్యారెక్టర్ని పలుమార్లు మనకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. జనరల్ గా పాత నిబంధనలోకి ఎక్కువగా వెళ్ళబోము, నేను వెళ్ళను. ఎందుకంటే బైబిల్ని మనం సముద్రం అనుకుంటే ఆ సముద్రంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన మన పరిస్థితి ఎదిగిన వాడు కాబట్టి ఆ క్రీమ్ అంతా మనకి ఇచ్చేసాడు. ఏం కావాలని డైరెక్ట్ గా చెప్పేశాడు. ప్రవక్తలకు అర్థం కాని విషయాలు, ప్రవక్తలకు క్వశ్చన్ మార్క్ గా ఉన్న విషయాలు, అస్పష్టంగా ఉన్న విషయాలు, మిస్టీరియస్ గా ఉన్న విషయాలు యేసుక్రీస్తు ప్రభు చెప్పేశాడు. లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడ్డ సంగతులన్నింటినీ నేను నీకు చెప్పేస్తున్నాను అన్నాడు, చెప్పేశాడు ఆయన. కాబట్టి సువార్తలు కొత్త నిబంధన గ్రంథం మీద ఎక్కువ వెళ్తాము. అయితే పాత నిబంధన పునాదిలో కొన్ని కీలకమైన విషయాలు, పైగా మనం వాక్య పఠనంలో పాత నిబంధన గ్రంథాన్ని చదివాం కాబట్టి అక్కడ చాలా విషయాలు అవసరమైన విషయాల్లో నుంచి, ఈ ఉదయకాలం ఏలియా భక్తుని జీవితంలో నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుని మనం ప్రార్థనలోకి వెళ్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. రూపాంతర పర్వతం మీదకి యేసుక్రీస్తు ప్రభు వద్దకు మోషే ఏలియాలు వచ్చాడు. వచ్చి ఆయన చేయబోతా ఉన్న నిర్గమనం గురించి, సిలువ కార్యం గురించి మాట్లాడారు. ఈ మాట చాలా ఆశ్చర్యకరంగా ఉంటది. నిర్గమనం గురించి మాట్లాడడం ఏంటి? అయితే గీతే భూమి మీద గొప్ప కార్యాల కోసం మాట్లాడాలి కదా. నిర్గమనం అన్న మాట దగ్గర వెళ్ళిపోవటం, భూమి మీద నుంచి వెళ్ళిపోవటం. అర్థం చేసుకుందాం. ఏలియా వెళ్ళిపోవటం ప్రత్యేకంగా ఉంటుంది, మోషే వెళ్ళిపోవటం ప్రత్యేకంగా ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోవడం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అందులో వాళ్ళ ముగ్గురు మరణాలు ఎంత ఆశ్చర్యం అంటే, మోషే సమాధి ఎక్కడుందో మనకు తెలియదు, అది దేవుడు మరుగు చేశాడు. ఏలియాకి సమాధి లేదు. అగ్నిరథాల మీద 2వ అధ్యాయం 2వ రాజుల గ్రంథంలో దాన్ని మనం చూస్తాం. అగ్నిరథాల మీద ఆయన్ని దేవుడు తీసుకెళ్లిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు సమాధిలో లేడు, ఆ సమాధి తెరవబడింది. ఆ సమాధిలో ఆయన లేడు. సజీవుడైన వాడిని మీరెందుకు బాబు మృతుల్ని ఎదుగుతున్నారు అని ఆ దేవదూతలు మనకి బోధ చేస్తా ఉన్నారు. కాబట్టి పిల్లరా, చాలా ప్రాముఖ్యమైన ఈ 3 క్యారెక్టర్లో నుంచి మనం కొన్ని ప్రాముఖ్యమైన ఆత్మీయ విషయాలు నేర్చుకోవటం మంచిది అనే ఆశతోటి నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. లూకాసు వార్త 9వ అధ్యాయము రూపాంతర పర్వతం మీద 31వ వచనం. ఎందుకు వచ్చారు వాళ్ళు? యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడడానికి రూపాంతర పర్వతం మీదకి ఎందుకు వచ్చారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయించాలనుకుంటున్నారు? నిజంగా మనకి అర్థం చేసుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలున్నాయి. 9వ అధ్యాయము 29లో లూకా 9:29లో ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపం మారెను, ఆయన వస్త్రాలు తెలనవి దగదగ మెరిచాను. మరి ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండేది. వారు మోషే ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఈ మాట కొంచెం మనకు అర్థం అవ్వాలి. ఎట్లా కనిపించారు? ఎట్లా కనిపించారు? మహిమతో అగపడి. ఇంతకీ మోషే ఎప్పుడో కదా క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తులో నుంచి కనానుకు నడిపించడానికి వాడబడ్డ క్యారెక్టర్. పైగా మోషే మనకొక తప్పు చేసినట్టు కనబడతాడు. ఆయన అన్నాడు కదా, నువ్వు చూస్తావు గాని అందులోకి అడుగు పెట్టవు అన్నాడు. ఏం తప్పు చేసేసాడు? కోప్పబడ్డాడు. అలాగని చెప్పి మోషే ఏమైనా నరకానికి పోతాడా? ఎంత మాత్రం కాదు. మహిమలో ఉన్నాడు. ఏలియా కూడా మనకి ఎట్లా కనబడతాడంటే, బాబు ఇది చాలా బాగుంది, నన్ను తీసేసుకో బాబు, నేను ఉండలేను బాబు అన్నాడు. మనకి ఏంటి పిరిగితనం వచ్చినట్టుంది అనిపిస్తారు. దేవుడేమి దాని పిరిగితనం అలా, దేవుడేమి పిరిగితనం అలా, నా దగ్గరకు వచ్చేద్దామని నువ్వు అనుకుంటున్నావు, నేను కూడా తీసేసుకుందాం అనుకుంటున్నాను, వచ్చే ఎత్తుకుపోతాను అన్నాడు. అగ్ని రథాన్ని పంపించి ఎత్తుకుపోయాడు. ఇద్దరు ఎక్కడికి పోయారు? మోషే ఎక్కడికి పోయాడు? ఏలి ఎక్కడికి పోయాడు? ప్రభునందు పిల్లరా, బైబుల్ మనకి చాలా నొక్కి ఒక్కా నుంచి మాట్లాడే మాట ఏంటంటే, మనం మహిమను పోగొట్టుకున్నాం, చేయించుదాం. చాలా విషయాలు ప్రభు మన ఆత్మీయ జీవితానికి అవసరమైన మాట్లాడతారు. రోమీలకు రాసిన పత్రిక 3:23, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోచున్నారు. గ్లోరియస్ లైఫ్, అది మనకు అర్థమైతే ఈ ప్రాస్పారిటీ లైఫ్ కంటే ఆ గ్లోరియస్ లైఫ్ ఎంత ప్రాముఖ్యమైనదో మనకు అర్థమైతే, దాని కొరకు ఆకలేస్తుంది, దప్పికేస్తుంది, ఆశ పడుతుంది, అన్వేషణ ప్రారంభిస్తాం. చాలాసార్లు మనకు అర్థమయ్యేది ఏంటంటే, చాలా కోరికలు ఉన్నాయి కానీ లిమిటేషన్స్ వచ్చేసాయి. ఆకాశమే హద్దుగా ఎగిరిపోవాలి, రెక్కలు కట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోవాలి. ఇప్పుడు ఇలాగే ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎల్లకాలం భూమి మీద ఉండాలి, పాదుకుపోవాలి. ఇవన్నీ బాగానే ఉన్నాయి, తప్పేం కాదు. ఆశలకి ఆశపడ్డది తప్పేం కాదు. వెంటనే ముట్టుకెలు పడతా ఉంటాయి. ఏంది ఆకాశానికి రెక్కలు కట్టుకుని ఎగిరిపోతావా? ఇది 1 మీటర్ పైకి ఎగురు. 1 మీటర్ పైకి ఎగిరితే గుండెలు అవిసిపోతాయి. అదేంటది? అంతే, మానే మహిమలు లేవు. దేవదూత పరలోకం నుంచి భూమి మీదకి రావాలంటే రూపాయి ఖర్చు లేకుండా కనీసం 1 గంట జర్నీ, ఇక్కడ నుంచి ఢిల్లీ జర్నీ చేయాలంటే 1 గంట, కలకత్తా జర్నీ చేయాలంటే ఫ్లైట్ ఎక్కితే 1 గంట మీద. అదే దేవదూత పరలోకం నుంచి కొన్ని కాంతి సంవత్సరాల దూరం కదా, పరలోకం ఆకాశం అంచు కొన్ని కాంతి సంవత్సరాల దూరం, ఆకాశం అంచు దాటి అవతలికి వెళ్తే పరలోకం, పరలోకం ఉన్న దేవదూత చిటికేస్తే భూమి మీదకి వస్తాడు. అంత స్పీడ్గా ఎట్లా ట్రావెల్ చేశాడు? ఓ మాటల్లో వర్ణించలేము. గ్లోరియస్ బాడీస్, అవి మహిమలో ఉన్న దూతలు. ఒక్క దేవదూత 1 రాత్రిలో 185,000 మందిని లేపేశాడు. ఒక్క దేవదూత. ప్రకటన గ్రంథంలో దేవదూతల వర్ణన చదువుతా ఉంటే, దూత బోర ఊదితే భూమి మీద భూకంపాలు, సముద్రంలో భయంకరమైన ఉత్పాతాలు, అవన్నీ ప్రకటన గ్రంథంలో చదువుతాం. వణుకు పుడుతుంది వాళ్ళని చూస్తే. ఏం దేవదూతలే, మహాదేవుడు ఆయన గూర్చిన ధ్యానం, ఆయన గూర్చిన సంగతులు చదువుతా ఉంటే సాగిలి పడకుండా, ఆరాధించకుండా, స్తుతించకుండా, ప్రేమించకుండా, బైబిల్లో ప్రధానమైన ఆజ్ఞ, నీ దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించు. అది ఎట్లా సాధ్యం? ఆయన ఏంటి అర్థమైతే నువ్వు ప్రేమించకుండా ఎట్లా ఉంటావు, ఇష్టపడకుండా ఎట్లా ఉంటావు? అన్నింట్లోనూ సర్వములో సర్వమైన దేవుడు, సర్వములో సర్వమైన దేవుడు ప్రభు మనకెందుకో కృప చూపించి ఆయన ఏంటో అర్థం చేసుకోవడానికి ఆయన పేర్లు స్టడీ చేస్తున్నాం. రేపు బుధవారం ఉదయకాల స్టడీలో చూస్తాం ఆయన క్యారెక్టర్, ఆయన పేర్లు, ఆయన నేచర్, స్వభావాన్ని స్టడీ చేస్తున్నాం, స్వభావాన్ని స్టడీ చేస్తున్నాం. ఆయన గురించి మనకు ఎరుబడేది మిక్కిలి మెల్లనైన గుసపాటి శబ్దమే అయినప్పటికీ అందులోనే ఎన్నో విషయాలు చూస్తున్నాం. అబ్బా కల్లార ఆయన చూడడం ఎంత గొప్ప అనుభవం. వాక్యం ఏమంటుందంటే మనం మహిమను కోల్పోయాం. వాక్యం ఏమంటుందంటే ఈ మోషే ఏలియాడు, ఒకప్పుడు మోషే భూమి మీద ఉన్నాడట, ఆయన బాగా దేవుడి చేతి వాడపడాడట, ఇప్పుడు ఆ మోషే లేడట అని అనుకోవడానికి మనకు బైబిల్ లేకపోతే కదా. బైబిల్ ఏమంటుందంటే మోషే ఇప్పుడు చాలా భద్రంగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు, మహిమలో ఉన్నాడు. ఏలియా ఒకప్పుడు భూమి మీద ఉండేవాడట, గొప్ప సేవ చేశాడట, ఇప్పుడు ఆ ఏలియా లేడట అనుకోవడానికి లేదు. ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు, మహిమలో ఉన్నాడు. విశ్వాస యాత్రలో మూడు మాటలు మాట్లాడతాం. రక్షణ సిద్ధాంతాన్ని థియాలజికల్ గా మాట్లాడేటప్పుడు మూడు మాటలు మాట్లాడతాం. ఒకటి జస్టిఫికేషన్, రెండు శాంక్టిఫికేషన్, మూడు గ్లోరిఫికేషన్. జస్టిఫికేషన్ అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందటం. శాంక్టిఫికేషన్ అంటే యేసుక్రీస్తు ప్రభుకి నచ్చిన జీవితాన్ని అలవాటు చేసుకోవడం, ప్రాక్టీస్ చేయటం, ఎదగటం. గ్లోరిఫికేషన్ అంటే ఆ మహిమలో ప్రవేశించటం, బహుమానం పొందుకోవడానికి వెళ్ళటం, కిరీటాన్ని పొందుకోవటం, ఆయన చూడటం, ఆ మహిమ లోకంలో అడుగు పెట్టడం, అక్కడ స్థలం సంపాదించుకోవటం, ఆయనతో ఉండటం, ఆయన ముఖదర్శనం చేసుకోవటం. భక్తులు పాత నిబంధన పాత కాలంలో ఉన్న బైబిల్ బాగా చదివిన భక్తులకి భూలోకం నచ్చల, భూమి మీద ఉండాలనుకోల, భూమి మీద ఏదో సంపాదించుకోవాలనుకోల. మేము వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళాలి, ఆ మహిమ లోకాన్ని స్వతంత్రించుకోవాలి అని బతికారు. అందుకే వాళ్ళకి లోకం మీద మోజు, లోక సంబంధమైన వ్యాపకాలు చూడలేం. తెల్ల చొక్క, తెల్ల పంజి కట్టుకొని పాకల్లో పందిర్లో అట్లా గడిపేశారు వాళ్ళ జీవితాలు, అలా గడిపేశారు వాళ్ళ జీవితాలు. రమణ పిల్లరా మోషే మహిమలోంచి వచ్చాడు, ఏలియా మహిమలోంచి వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు మహిమలోంచి వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు మహిమలోంచి వచ్చాడు. ఎంత బాగుంటది ఈ మాట. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయం 5 తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపరచు, మహిమపరచు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రాగానే సాతాను యేసుక్రీస్తు ప్రభు ముందు నిలబడి ఏమి ఆకలేస్తుందా, రొట్టె తిను అన్నాడు. విచిత్రం అనిపిస్తుంది, ఈయన దేవుడు కదా, వాడు సాతాను కదా, వాడేంటి ఈయన ఆడిస్తున్నాడు, వాడేంటి ఈయన శోధిస్తున్నాడు, మరేమి మనలాగే వచ్చాడు, మహిమను వదిలేసి మానవుడిగా వచ్చాడు, అచ్చం మనలాగే వచ్చాడు, దేవదూతల మహిమను కూడా ఆయన తీసుకుని రాల, అబ్రహాం సంతాన స్వభావంలోకి వచ్చాడు, అబ్రహాం సంతాన స్వభావంలోకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుని ఎన్ని రకాలుగా తిట్టిచ్చాడు, యేసుక్రీస్తు ప్రభుని ఇక ఓడిపోయాడు, యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ కేకల దగ్గర ఓడిపోయాడు, సిలువేసేయండి అన్నారు. సిలువేసేసేటప్పుడు కూడా మౌనంగా ఉన్నాడు. ఒక్కసారి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అంటాడు ఆయన మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారం, సర్వాధికారం. అప్పటిదాకా ఆరడుగుల మనిషి యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత మహిమాదేహంలో కనబడ్డాడు. అదే ఆశ్చర్యం. కనబడడం అపీరెన్స్ ఓకే, కానీ ఆయనకి ఇవ్వబడ్డ అధికారంకి వచ్చేసరికి ప్రతీది ఆయనకు లోపరచబడింది. లోపరిచాడు దేవుడు. ఎంత గొప్ప అధికారం పొందుకున్నాడు, ఎంత గొప్ప అధికారాన్ని పొందుకున్నాడు. మనుషులందరినీ ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, రాజ్యాన్ని కట్టుకున్నాడు. ఓ ఆ యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో వేవేల పరిశుద్ధులతో దేవదూతలతో తెల్లడి గుర్రాల మీద వస్తున్న వర్ణన ప్రకటన గ్రంథంలో చదువుతా ఉంటే హృదయం ఉప్పొంగుతుంది, హృదయం ఉప్పొంగుతుంది. మహిమలో నుంచి వచ్చాడు, మహిమలోకి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు. ప్రభునందు పిల్లరా, నీకు నాకు ఏ వాగ్దానాలు ఉన్నాయో తెలుసా? రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 18, మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట. మనం ఏం పొందుకోబోతున్నాం? వినండి 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 మాట. 1 కోటి రూపాయలు, 10 కోట్లు, లేకపోతే బాగా డబ్బున్న అల్లుడు, బాగా డబ్బున్న భర్త, లేకపోతే మనం ఏదైతే లోకానుసారంగా లాభం అని అంటామో అదే ఆ లాభాలన్నీ మహిమ ఎదుట దిగదుడుకు. గొప్పది అని అనుకుంటామో ఆ గొప్పలన్నీ కూడా మహిమ ఎదుట దిగదుడుకు. 18, మన ఎడల ప్రత్యక్షం కాబోయేది మహిమ. గ్లోరియస్ లైఫ్ లోకి మనం వెళ్ళబోతున్నాం, గ్లోరియస్ కింగ్డమ్ లోకి మనం వెళ్ళబోతున్నాం, మహిమ కలిగిన ఆ రాజుతో ఉండడానికి వెళ్ళబోతున్నాం, ఆ సృష్టికర్తతో ఉండడానికి వెళ్ళబోతున్నాం. పరలోకంలో ఉన్న గొప్ప ఏంటంటే నేను అంటాను, అక్కడ మహిమాస్వరూపమైన దేవుడు ఉన్నాడు. కాంతి అక్కర్లా, సూర్యుడు అక్కర్లా, ఏమి అక్కర్లా, గొర్రెపిల్లే దీపం, తండ్రి గుడారం, తండ్రి గుడారం. ఎలా ఉంటే బాగుంటును అని వేరేది అనుకుంటున్నావో, స్వీట్స్ బాగా తినాలి, అయినా డయాబెటిక్ రాకూడదు, ఒళ్ళు అలసిపోకూడదు, ఇంట్లోనే కూర్చోవాలి, అయినా హెల్దీగా ఉండాలి. ఇవన్నీ కుదరవు భూమి మీద. ఎందుకు? మహిమను కోల్పోయాం, మహిమను కోల్పోయాం, మహిమను కోల్పోయాం. పరలోకం గ్లోరియస్, గ్లోరియస్ హెవెన్, మహిమ కలిగిన గ్లోరియస్ కింగ్డమ్, రాజ్యం. కాబట్టి మన ఎడల ప్రత్యక్షం కాబోయే ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. అబ్బే, దేవుడి కోసం చచ్చిపోయినా, దేవుడి కోసం తల తెగి కింద పడిపోయినా, దేవుని కోసం ఎంత కోల్పోయినా ఆయన ఇస్తానన్నాడు కదా ఆ రాజ్యంలో స్థానం. దాని ముందు ఈ త్యాగాలు త్యాగాలే కావు, ఈ సమర్పణ సమర్పణే కాదు. మనం ఇంకొక ఛాన్స్ ఇస్తే, నాకు బాగా అర్థమైంది కాబట్టి, నీ కోసం రుణపడ్డాను కాబట్టి, నువ్వు ఇస్తున్న దానికి నేను బాకీ తీర్చుకోవాలి కాబట్టి, ఇంకొకసారి జీవితాన్ని ఇస్తే భూమి మీదకి వెళ్ళి ఇక ఏ మాత్రం వేస్ట్ చేసుకోకుండా, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోకుండా, నువ్వు ఎలా బ్రతకమన్నావో అట్లా బ్రతికి వచ్చేస్తానయ్యా అంటాం. అది అర్థమైతే బైబిల్ ఇప్పుడు ఏమైనా అర్థమైతే అట్లానే ఉంటుంది మన లైఫ్ స్టైల్. ఇప్పుడు ఏమైనా బైబిల్ అర్థమైతే అట్లానే ఉంటుంది మన లైఫ్ స్టైల్. పిల్లరా, అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. వారు మహిమలో అగపడ్డారు, బాగుంది, మహిమలో అగపడ్డారు, బాగుంది. ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడుతున్నారు? వచ్చి లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయము 30-31 వచనాలు చదివితే, 31వ వచనంలో వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును వచ్చి మాట్లాడుచుండిరి. అందుకే వాళ్ళ మీటింగ్ ఎజెండా ఏంటి? పనిపెట్టుకుని మోషే ఎలియాలు ఆ కొండ మీదకి ఎందుకు వచ్చారు? పర్వతం మీదకి యేసుక్రీస్తు ప్రభు పనిపెట్టుకుని వెళ్ళి అక్కడ ఎందుకు రూపాంతరం పొందాడు? ఎందుకు ఏం డిస్కస్ చేస్తున్నారంటే, దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఎక్సోడస్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు యొక్క నిర్గమనం, నిర్గమనం అంటే ఆగమనం, అరైవల్, నిర్గమనము, డిపార్చర్, వెళ్ళిపోవటం, వెళ్ళిపోవటం. ఎవరైనా చావు కోసం మీటింగ్ పెడతారా అండి? ఎవరైనా చావు కోసం మాట్లాడతారా అండి అని ఒకవేళ మీకు అనిపిస్తే, యేసుక్రీస్తు ప్రభు మాటకు ముందు, మాట తర్వాత ఆయన చావు కోసం మాట్లాడాడు. ఈ పెద్ద మనుషులు మోషే, ఏలీయాలు ఇద్దరు కూడా ఆ పర్వతం మీదకి వస్తే వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్న అజెండా పాయింట్ ఏంటంటే చావు, నిర్గమనం. మనం చావు అనగానే ఫుల్ స్టాప్ అనుకుంటాం. బైబిల్ ఏమంటుందంటే ఆగమనం, నిష్క్రమణం, అట్లాగా రావటం, పోవటం. చావు ఫుల్ స్టాప్ కాదు, ప్రయాణం. ఎక్కడికి? మహిమలోకి. ఎక్కడికి? మహిమలోకి. ప్రభునందు ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియక ఏ నొప్పి వచ్చినా బాధపడతారు. ఏమైపోతామో అని, ఏమైపోతామో అని బాధపడడానికి మనం నిరీక్షణ లేని వారం కాము, బైబిల్ ఎరగిన వారం కాము, రక్షణ లేని వారం కాము, రక్షణ నిశ్చేత లేని వారము కాము. ఎక్కడికి వెళ్తాం మనం? యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్తాం, మోషి ఎక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్తాం, ఏలి ఎక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్తాం, ఇంకెక్కడికి వెళ్తాం, ఇంకెక్కడికి వెళ్తాం. మనకి అనిశ్చేత ఉందిగా. యేసుక్రీస్తు ప్రభు యొక్క నిర్గమనము గురించి వారు మాట్లాడారు, నిర్గమనం గురించి మాట్లాడారు. ఇందుకే నా వెలిగడుగుతాను, ఎప్పుడైనా సరే నీ నిర్గమనం కోసం ఏమైనా ఆలోచించావా? మహా అయితే ఆలోచిస్తే ఏం ఆలోచిస్తామంటే, ఒకవేళ నేను చచ్చిపోతే నా పిల్లలకి అనాథలు అయిపోకూడదు కాబట్టి, ఆస్తులు ఉండాలి కాబట్టి, ఇబ్బంది పడకూడదు కాబట్టి, వాళ్ళకి ఏమైనా ఇల్లు కట్టాలి, వాళ్ళకి ఏమైనా పొలం కొనిపెట్టాలి, వాళ్ళకి ముందే పెళ్లి చేసేయాలి. మనం ఆలోచించే విధానం విచిత్రంగా ఉంటుంది, లోకానుసారంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు అట్లా ఆలోచించిన వాడు కాదు, అట్లా ఆలోచించిన వాడు కాదు, అలా బోధించిన వాడు కాదు, అలా బోధించిన వాడు కాదు. మహిమ మనం బ్రతికితే ఉన్న లాభం కంటే కూడా వెళ్ళిపోతే మరీ మేలు, మరీ లాభం. పౌలుకి అది అర్థమైంది, పౌలుకి అది అర్థమైంది, పౌలుకి అదే అర్థమైంది. కాబట్టి పిల్లలు అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం ఈ ఒక్క మాట. లూకాసు వార్త 24వ అధ్యాయం 21వ వచనం నుంచి చదవాలి. లూకాసు వార్త 24వ అధ్యాయం 21వ వచనం నుంచి చదవాలి, 21వ వచనం నుంచి చదవాలి. ఆయన చేసిన కార్య 26. క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కదా అని వారితో చెప్పి, మోషే, సమస్త ప్రవక్తల్లో ఉన్న ఏలియా మొదలుకొని లేఖనాలన్నింటిలో తనను గురించిన వచన భావం వారికి తెలిపాను. శ్రమపడి మహిమలోకి వెళ్ళటం, శ్రమపడి మహిమలోకి వెళ్ళడం, ఈ మాట అర్థం చేసుకుందాం. సుఖపడి మహిమలోకి వెళ్ళటం సాధ్యం కాదు. ఏ బాధ్యత లేకుండా, ఏ భారం తీసుకోకుండా, దేవుడు చెప్పిన పనులు చేయకుండా, దేవుని సంతోష పెట్టకుండా, మహిమకు తగిన వారిగా భూమి మీద ప్రూవ్ చేసుకోకుండా మహిమలోకి వెళ్ళటం సాధ్యం కాదు. యేసుక్రీస్తు ప్రభు శ్రమపడే మహిమలోకి వెళ్ళాడు. మోషే జీవితాన్ని ఎట్లా చూస్తాం? 120 సంవత్సరాలు 40, 40, 40గా విభజిస్తాం. 40 సంవత్సరాలు ఎట్లా జీవించాడైనా? ఓ తర్పీదు, యుద్ధ విద్యలన్నింటిలో శిక్షణ పొందాడు. 40 సంవత్సరాలు ఆత్మీయమైన తర్పీదు, బాబు నీకు మరీ తెలివితేటలు ఎక్కువైపోయాయి, నీకు మరీ విద్య ఎక్కువైపోయింది, నువ్వు ఒక్క దెబ్బ ఒకటి చంపేశావు, నీలాంటి నాయకుడిగా చూపిస్తే నీకు కోపం వస్తే కొంపలు ముంచుతావు కాబట్టి నడిని నీ బెండు తెస్తానని చెప్పి అరణ్యంలో తీసుకెళ్లి గొర్రెలు మేపించాడు. ఆ తర్వాత ఆత్మీయ శిక్షణ, భౌతిక శిక్షణ అన్ని అయిన తర్వాత ఇశ్రాయేలుకు విమోచకుడిగా నియమించాడు. అరణ్య ప్రయాణం, అరణ్య జీవితం, 20 లక్షల మంది ప్రజలు నడిపించాడు. ఒకనొక సందర్భంలో ఇక మోషే అవుట్ అయిపోయి, రెక్స్ అయిపోయి, నన్ను చంపు బాబు, ఎందుకు ఈ పని, నన్ను చంపు అంటాడు. అంత సాత్వికుడు ఇంత కోపం ఎట్లా వచ్చిందంటే, మావల సాగత 20 లక్షల మందిని నడిపించాలి. ఆయన భూమి మీద బాగా సుఖపడ్డాడా మోషే? నో నో. హెబ్రీ పత్రిక 11:24 వచ్చిన మనకి ఏం చెప్తుంది అంటే, దేవుని ప్రజలతో శ్రమ, క్రీస్తు నిమిత్తమైన నింద, దాన్ని కోరుకున్నాడు. ఐగుప్తు రాజ్యానికి రాజు వద్దు అనుకున్నాడు. ఫరో కుటుంబంలో ఫరో కుమార్తె కుమారుడిని హోద వద్దు అనుకున్నాడు. ఎంత బాగుంటుందో ఆయన ప్రయారిటీ, ఎంత బాగుంటుందో. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, హెబ్రీ పత్రిక 11:24 వద్దు అనుకున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. క్రీస్తు కొరకు నింద, ధనం వద్దు, దేవుడు కావాలి, క్రీస్తు కావాలి. అదే ఆయన ఎంపిక, అదే ఆయన ఎంపిక. అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ, దేవుని కొరకు నింద, దేవుని ప్రజలతో శ్రమ మేలని యోచించి ప్రివిలేజెస్ అన్ని వద్దనుకున్నాడు. ప్రివిలేజెస్ అన్ని వద్దనుకున్నాడు. ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. గోల్డెన్ ఆపర్చునిటీస్ గా పిలువబడే లోక సంబంధమైన లాభాలన్నీ వద్దు అనుకున్నాడు. మహిమ మన కనులు ఎదుట ఉంటే, పరలోకం మన గమ్యస్థానం అయితే, దేవుణ్ణి కలుసుకోబోతున్నాము అన్న స్థిర నిశ్చయత మన హృదయంలో ఉంటే, మధ్యలో వాడొస్తాడు, వాడొస్తాడు ట్రాప్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి. ఎప్పుడు వాడి పని అదే, పండు కావాలనానా అని వస్తాడు అవధేరుకు వచ్చినట్టుగా, లోకం కావాలనానా అని వస్తాడు దామ దగ్గరకు వచ్చినట్టుగా, దామ దగ్గరకు వచ్చినట్టుగా. ఏం చూపిస్తాడో, ఒక్కొక్కడికి ఒక్కొక్క రేట్ అట, ఒక్కొక్కడికి ఒక్కొక్క రేట్ అట. ఎంత రేట్ అన్నా ఎడతాడు, ఎంత అన్నా ఇస్తాడు మన నాశనం చేయడానికి, మన డైవర్ట్ చేయడానికి. మోషే యేసు ప్రభు భూమి మీద శ్రమపడి మహిమలో ప్రవేశించాడు. మోషే తన ప్రజల కొరకు శ్రమపడి మహిమలో ప్రవేశించాడు. ఏలియా దేవుని కొరకు శ్రమపడి మహిమలో ప్రవేశించాడు. అవునా? అవును. ఏలియా జీవితాన్ని ఎలా అర్థం చేసుకో, ఎలా అర్థం చేసుకోవాలి? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతని ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షింపలేదు. ఎంత రాడికల్ ప్రేయర్ ఇది! ప్రార్థన చేస్తే వర్షం రావాలని ప్రార్థన చేయాలా, వర్షం రాకూడదని ప్రార్థన చేయాలా? వర్షం రాకూడదని మనలో ఏ ఒక్కరు ప్రార్థన చేసే సాహసం చేయరు. కానీ ఈ పెద్ద ఆయన చేశాడు. ఏడు బాబు నీ ప్రార్థన అంటే వీళ్ళకి మరీ సుఖాలు ఎక్కువైపోయాయి, నిన్న కోనసీమ వార్షికోత్సవానికి వెళ్ళాం కదా, ఏంటి కోనసీమ బలహీనంగా ఉందని మాట్లాడుకుంటా ఉంటే సుఖాలు ఎక్కువ. ఏముంది? గోదావరి ఉంది, పంటలు బాగా పడుతాయి, పచ్చడి తోటలు, రొయ్యల చెరువులు, చేపల చెరువులు అన్ని బాగానుంటాయి, సుఖాలు ఎక్కువైపోయాయి. వాళ్ళకి చెప్పలేదు కానీ భయపడతారని. వాళ్ళ విషయంలో దేవుడు మాట్లాడిన మాటలు బైబిల్లో చదివితే, అయ్యా ప్రభువా వద్దులే, నేను మేము బలపరుస్తాం, మీరు అంత కోపపడొద్దులే, కానీ కొంచెం శాంతించండి, మేమే ఏదో చేస్తామని అనిపించింది వాళ్ళ కోసం. నాకు అనిపించింది ఏంటి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు కోనసీమ, ఏం చేస్తాడు అనిపించింది. యెషయా గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా నిమ్రీము నీటి తావులు ఎడారులాయను, అది ఇంకను అడవిగా ఉండును, గడ్డి ఎండిపోయేను, చెట్టు చేమలు ఓడబారుచున్నవి, పచ్చనిది ఎక్కడా కనబడదు. 9వ వచనం ఏలయనగా దీమోను జలములు రక్తములాయను, పచ్చడి కోనసీమ ఏమవుతుందో తెలియదు గాని అక్కడికి వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేసి బైబిల్ చదువుతా ఉంటే మొత్తం ఎండగడతానని అంటున్నాడా. ఎండగడతాడట. ఎండగట్టడం నష్టం అని మనం అనుకోవచ్చు, అబ్బే నష్టమేం కాదు, బాగుపడతారు, బాగా ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు, పశ్చాత్తాపడతారు, భూలోకం ఎంత చిన్నది అర్థమవుతుంది, పరలోకాన్ని సిద్ధపడతారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఏలియా మన వంటి స్వభావం గలవాడే. ఏలియా మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, మీకు సుఖాలు ఎక్కువైపోయాయి, దేవుని పక్కన పెట్టారు, బయలుదేవుడు అంటున్నారు. ఎందుకురా మీకు బయలుదేవుడు అయ్యేదంటే, మాకు పండ్లు పండిస్తున్నాడు అంటున్నాడు. మీకు పండ్లు పండించేది బయలని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీ మూతులు ఎండగడతాను చూడండి అని చెప్పి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? వర్షం కురవకూడదు, ఆకాశం మూసే. నేను ఇట్లా కూడా ప్రార్థన చేస్తారా? పరలోకం అర్థమైన అట్లాగే ప్రార్థన చేస్తాడు. చచ్చి నరకానికి పోవాలి అని కాకుండా, అవసరమైతే ఆపరేషన్ చేయి, అవసరమైతే ఐసీయూలోకి పంపించు, అవసరమైతే కాలు చేయో తీసే. నీ దేహంలో ఒక అవయవం, మొత్తం దేహం అంతా నరకంలో పడ్డం కంటే ఒక అవయవం నశించడం నీకు మేలు కదా. రీసెంట్ గా సహవాసంలో ఒక సహోదరుడు వేలు పోయింది, పూర్తి కట్ అయిపోయింది. ఏమైపోతాడా భయపడి భయపడ్డాం గాని దేవుడు చాలా బాగా మాట్లాడాడు. దేహం అంతా నరకంలోకి పోయి చావడం కంటే కూడా ఒక పాట తీసేస్తే మంచిది కదా. ఎంత ఆశీర్వాదము, ఎంత ఆశీర్వాదము. జీవితం ఇంకెప్పుడు వెనకడుగేయడు, ఇంకెప్పుడు వెనకడుగేయడు. అవన్నీ ఆశీర్వాదాలే. శ్రమ అని ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ ఆశీర్వాదాలే. అయితే మనం కోరి తెచ్చుకునే శ్రమల కోసం కాదు గాని, కావాలని చెప్పి శ్రమ పడ్డాం. మహిమ మన కనుల ఎదుట ఉంచుకొని అనేక మందిని మహిమలోకి చేర్చాలన్న భారంతో ఫోన్ చేస్తే ఏమనుకుంటారో, ఫోన్ చేస్తే కట్ చేస్తున్నారు. పరిచర్యలో ఇంట్లో కూర్చొని ఫోన్ చేసే పరిచర్య మన పరిచర్య. ఇదెంత గొప్ప కృప, ఎందుకు మనం ఎట్లా తీసుకెళ్తున్నాడు ఆయన. దాని దగ్గర కూడా నాకేం తక్కువ, నేను ఎందుకు బాధపడాలి, నేను ఎందుకు శ్రమపడాలి. మహిమ నీ కనులేదుట ఉంటే శ్రమపడడానికి ఇష్టపడతాం, ఒళ్ళో ఉంచడానికి ఇష్టపడతాం, కష్టపడడానికి ఇష్టపడతాం. ఈయన ప్రార్థన ఎట్లా ఉంది, ఈయన ప్రార్థన ఎట్లా ఉంది? యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో అయ్యా వీళ్ళ మూతులు ఎండగట్టు. ఎండగట్టాడు 3.5 సంవత్సరాలు. ఏలియా జీవితంలో బాగా మనం గుర్తుపెట్టుకుందంటే ఆయన ప్రార్థన చేశాడు, కరువు వచ్చింది. నేను చాలాసార్లు అంటాను, తిడతారేమో ఏమనుకుంటారు అనిపించినా సరే మీకు కరోనానే కరెక్ట్. ఎందుకు? కరోనాలో ఎవరో ఫోన్ చేస్తే వచ్చారా ఏంటి ప్రార్థనకి? అన్ని సంఘాలకు వెళ్ళి అన్ని సంఘాల మీద మొత్తుకుంటున్నాం. బాబు బైబిల్లో రోజు ప్రార్థన చేసుకున్నారు, రోజు సంఘం కొడుతుంది, రోజు ఆరాధించారు, రోజు తిండి తింటున్నట్టుగానే రోజు వాక్యాన్ని భుజించారు బాబు అంటే వాళ్ళకి ఏదో విచిత్రంగా కనబడుతున్నారు అనిపిస్తుంది నాకు. మీకు కరోనానే కరెక్ట్. ఎందుకు? ఎవరు చెప్పకుండా పరిగెట్టుకొని వచ్చి ప్రార్థన 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 ప్రార్థన. వైరస్ మీద ఉన్న భయం దేవుడి మీద లేదు. అసలు మొత్తానికి మహానుభావుడు ఎండగట్టాడు, మూతులు ఎండగట్టాడు, మూతులు ఎండగట్టాడు. అప్పుడు అర్థమవుతుంది, బయలులో ఏమీ లేదు, ఉద్యోగంలో ఏమీ లేదు, డబ్బు దేవుళ్ళు ఏమీ లేదు. డబ్బు దేవుడు అని చెప్పి పరిగెడతా ఉన్నాము, డబ్బు దేవుడిలో మోసం చేస్తున్నాడు. జీవం గల దేవుడు ఆయన కోసం డబ్బు దేవుడిని పక్కన పెట్టాలి తప్ప డబ్బు దేవుడు కోసం జీవం గల దేవుడిని పక్కన పెట్టకూడదన్న స్పృహ కరోనాలో వచ్చినట్లుగానే వాళ్ళకొచ్చింది. ఈయన తీసుకున్న నిర్ణయానికి వాళ్ళకి బాగా అర్థమైంది స్టోరీ, వాళ్ళకి బాగా అర్థమైంది. రాజుల మొదటి గ్రంథం ఎండగెట్టాడన్న మాట దగ్గర ఏంటి మనిషి విచిత్రంగా ఉన్నాడు అనుకోవద్దులేండి. మేలు చేశాడు, తర్వాత మళ్ళా ప్రార్థన చేశాడు. మహాప్రభు చాలు మారారు, వర్షాలు కురిపించండి అన్నాడు. మళ్ళా వర్షం కురిసింది, మళ్ళా వర్షం కురిసింది. ఎంత ఎంత ఆశ్చర్యకరమైన జీవితమో, ఎంత ఆశ్చర్యకరమైన జీవితమో, ఎంత ఆశ్చర్యకరమైన జీవితమో. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయులు తిష్పుడైన ఏలియా అహమునకు వచ్చి రాజు దగ్గరకు వచ్చి ఎవరు ఏలియా ప్రవక్త ఎవరి దగ్గరకు వచ్చాడు రాజు దగ్గరకు వచ్చాడు రాజు దగ్గరికి ఏలి మాట్లాడే ధైర్యం ఎవరికి ఉంటది నిజంగా దేవుని బిడ్డలో దేవునితో ఉంటే భూలోక రాజులకు కూడా మనమే ఆశీర్వాదం మనమే పరిష్కారం ఒకప్పుడు కేఏ పాల్ కొరకు ట్రంప్ ఎదురు చూశాడు చంద్రబాబు నాయుడు ఎదురు చూశాడు ఎందుకు ఆయన ఉన్నాడు దేవుడితో ఉన్నాడు కేఏ పాల్ ఆ తర్వాత ఏమైందో అందరిని మోసం చేస్తాడు కదా ఆయన్ని మోసం చేశాడు అనిపిస్తుంది రాజు దగ్గరికి వెళ్ళాడు రాజు దగ్గరికి వెళ్ళాడు ఇగో నువ్వు పెద్ద పోటుగాడు అనుకుంటున్నావు కదా బయలుదేవత ఏదో పెద్ద గొప్ప దేవుడు నువ్వు అనుకుంటున్నావు కదా చెప్తున్నాను రాసుకో గుర్తుపెట్టుకో వర్షం కొరవదు వర్షం కొరదు ఇస్రాయేల్ దేవుడైన ఆ యెహోవ జీవం తోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరాల్లో మంచి అయినా వర్షమైనా పడదని ప్రకటించాను మొత్తం ఎండగట్టాడు మొత్తం ఎండగట్టాడు 18వ అధ్యాయం మొదటి వచనం అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం ముందు యెహోవ వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై ఎంత బాగుందో ఎంత బాగుందో భూమి మీదే ఉన్నాడు కాని మనిషి పరలోకపు అధికారం కింద ఉన్నాడు దేవుని అధికారం కింద ఉన్నాడు వాస్తవానికి భూలోకాల మీద భూలోకం మీద మనుషులు పరిపాలన చేస్తా ఉన్నా దానియేలు గ్రంథం 4వ అధ్యాయం మనం ఏం చదువుతామంటే అత్యల్పులైన మనుషులను దేవుడు నియమిస్తున్నాడు దేవుని సావనిటి కిందే అన్నీ ఉన్నాయి దేవుని సావనిటి కింద అన్నీ ఉన్నాయి ఈ అమెరికా వాళ్ళకి తలపెక్కి ఎక్కువయ్యి సరిగ్గా అక్కడ మంచి సంఘాలు ఉన్నాయి రండి సరిగ్గా నిలబడక కానీ లేకపోతే ఎంత ప్రభావం చూపించగలుగుతారు దేవుని బిడ్డలో ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు దేవుని బిడ్డలో అసలు ఎంత చిన్నగా ఉంటుంది ఇజ్రాయెల్ దేశం ఆ ఇజ్రాయెల్ దేశం యొక్క టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడా లేదు వాళ్ళ దగ్గర ఉన్నవి వాళ్ళు కనిపెట్టిన ఇన్వెన్షన్స్ వాళ్ళు కనిపెట్టిన ఇన్వెన్షన్స్ ప్రపంచానికి ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయో దేవుని ప్రజలు దేవునితో ఉంటే అందరికీ పరిష్కారంగా ఉంటారు నేను వాళ్ళు బాగాలేదు వీళ్ళు బాగాలేదని మాట్లాడుకోవడం కంటే కూడా నేను కరెక్ట్ గానే ఉన్నానా నేను ఆయనతో కనెక్షన్ లోనే ఉన్నానా నా వ్యక్తిగత జీవితం నా ప్రార్థన జీవితం ఎట్లానే ఉందా దేవుని స్వరం వినగలుగుతున్నానా దేవుని స్వరం వినగలుగుతున్నానా అని మనం పరీక్ష చేసుకుంటే మన జీవితాలు చాలా బాగుంటాయి మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం వర్షం కురదు ఏం చేస్తావు చేసుకో ఇది బయలుదేవతని పాడి పంటల దేవత నువ్వు అంటున్నావు కదా ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించేది జీవం గల దేవుడు పంటలు పండించే జీవం గల దేవుడు ఆయన పక్కన పెట్టి నువ్వు బయలుకు పట్టం కట్టావు కాబట్టి నీ మూతి ఎండిపోయేటట్లుగా చేస్తానని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు 18వ అధ్యాయంలో మళ్ళా వర్షం కురిపేస్తున్నాడు కనికరం గల దేవుడు కదా ఎంతకాలం అట్లా ఎండగట్టేది కానీ తెలియాలి దేవుడే వర్షాలు కురిపిస్తున్నాడని తెలియాలి 18వ అధ్యాయంలో ఎలు చెప్పు వర్షాలు కురిపిస్తున్నాను అన్నాడు వెళ్ళాడు చెప్పాడు వర్షం కురిసింది అట్లాగే వర్షం కురిసింది 18వ అధ్యాయం మొదటి వచనం అనేక దినాలైన తర్వాత రాజులు మొదటి గ్రంథం అనేక దినాలైన తర్వాత 3వ సంవత్సరం ముందు యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను నువ్వు వెళ్లి అహబును దర్శించుమని సెలవుయగా అహబును దర్శించుటకే ఏలియా వెళ్లిపోయాను చోమ్రోనులో ఘోరమైన క్షామం కలిగి ఉండగా తర్వాత వర్షం కురుస్తుందని అధ్యాయంలో మనం చూస్తాం అధ్యాయంలో ఆ చివరకు వచ్చేసరికి దేవుడు కనికరపడ్డాడు వర్షం కురిపించాడు ఆ వర్షం కురవడానికి ఎట్లా ప్రార్థన చేశాడో కొండ మీదకి వెళ్లి మోకాల మీద పడి తల మోకాల మధ్య ఉంచుకొని ఎట్లా ప్రార్థన చేశాడు మనం ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం మూయబడింది ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడింది అని క్యాజువల్ గా చదువుతాం గాని ప్రార్థన అన్న మాట దగ్గర అది ఏదో దేవా నువ్వు జీ అంటే అయిపోయింది కాదు ఎట్లా చేస్తున్నాడు ప్రార్థన ఆయన నలభై ఒకటి పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది నువ్వు పోయి భోజనం చేయమని అహబుతో చెప్పగా అహబు భోజనం చేయబోయాను గాని ఏలియా రాజు, 3.5 సంవత్సరాలుగా వర్షాలు లేవు, అందరూ చాలా కష్టపడుతున్నారు, నేనెట్లా భోజనం చేస్తాను అనుకున్న మనిషి కాదు ఈ మనిషి, అవునా భోజనం చేయమంటావా వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన భోజనానికి వెళ్ళాడు, ప్రవక్త మాత్రం ఉపవాసానికి వెళ్ళాడు. ప్రవక్త ఉపవాసానికి వెళ్ళాడు. 42, ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాల మధ్య ఉంచుకున్నాను. తరువాత అతడు తన దాసిని పిలిచి, నువ్వు పైకి పోయి సముద్రం వైపు చూడమని వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 1వసారి ప్రార్థన చేశాడు, ఎల్లుబావు చూడు అన్నాడు. 2వసారి ప్రార్థనలు గడిపాడు, మళ్ళా ఎల్లుబావు చూడు అన్నాడు. 3వసారి ప్రార్థన చేశాడు, మళ్ళా ఇది 1, 2, 3 అంటేనే కొంచెం భారంగా ఉంది. 7 సార్లు పంపించాడు, 7 సార్లు ప్రార్థన చేశాడు. ఇదేంటి ప్రభువా, వర్షం కురిపిస్తానన్నావు, మేఘం కనబడతలేదు అనుకోలా, ఆయన కురిపిస్తాడు నేను ప్రార్థన చేయాలి, ఆయన కురిపిస్తాడు నేను ప్రార్థన చేయాలి, ఆయన రక్షిస్తాడు నేను ప్రార్థన చేయాలి, ఆయన దర్శిస్తాడు నేను పని చేయాలి. నేను అనుకుంటాను చాలా సార్లు, ఆ కనీసం ఆ పెయిను మనం తీసుకోకపోతే విలువ తెలియదు కదా. కనీసం ఆ సమయం, ఆ ఎదురుచూపు అది ఉండాలి. అది లేకపోతే ఎట్లాగా, అది లేకపోతే ఎట్లా. దేవుడు చాలా సార్లు ఈ మాట అనుకుంటాను, దేవుడు తన కార్యాలు 11th అవర్లో చేస్తాడు, చివరిలో చేస్తాడు, 11th అవర్లో చేస్తాడు. అసలుకి ప్రతివీ కార్యక్రమం పెద్ద పోరాటం. నిన్న 4వ తేదీ కోనసీమ వార్షికోత్సవానికి వెళ్ళాం. అసలుకే బుడ్డ సహవాసం, పిల్ల సహవాసం బలహీనంగా ఉంది, వేదంతో వెళ్ళాం. ఉదయాన్నే నేను రాత్రి 2 గంటల దాకా తిరిగి 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 ప్రార్థన చేసి, అమ్మయ్యా ఇంత ప్రార్థన చేశాం దేవుడు దర్శిస్తాడులే అని చెప్పి రిలాక్స్ అయితే ఓ ఉరుములు మెరుపులు, కోనసీమ అంతా అల్లకల్లు, వర్షాలు, బయట దట్టమైన మేఘాలు. ఇంత కష్టపడి అక్కడి నుంచి అక్కడ వచ్చి 2 గంటల దాకా రాత్రి ప్రార్థన చేస్తే ఉదయానికి ఇచ్చే సమాధానం ఇదా ప్రభువా అనిపించలా, ఓహో ప్రభు దర్శించాడు. వీళ్ళకి ఏమర్థమవుతుందంటే ఇదేదో ప్రార్థన కొడుకు పెట్టారు, వాళ్ళకి సెలవులు ఉన్నాయి కాబట్టి వచ్చారు, వాతావరణం బాగుంది కాబట్టి జరిగింది, అన్నిట్లో దేవుడు సహాయం చేశాడు కాదు. దేవుడు దర్శించాడు వార్షికోత్సవం కోనసీమ ఆత్మీయ కలయిక వార్షికోత్సవం జరగడానికి స్కోప్ లేదు. అక్కడ అన్నారు హిందువులు వాళ్ళకున్న పండగలన్నీ కూడా, అంటే జాతరలన్నీ కూడా ఈ వర్షాన్ని చూసి అన్ని పోస్ట్పోన్ చేసుకున్నారట. మనం ఎట్లా పోస్ట్పోన్ చేసుకునేది, ప్రార్థన చేసిందే బలపరచమని. ఎలా బలపడుతుంది, ఊరనే బలపడతారు ఏంటి, ఊరనే బలపడతారా? ఆ ఉరుములు మెరుపులు, అక్కడ కోఆర్డినేటర్ ఉన్నాడు, లైన్ లో ఉన్నాడేమో, సరే ఉన్నాడు. సార్ నా పిడుగు నా పక్కనే 220 మీటర్ల దూరంలో పడింది అన్నాడు. నేను అనుకున్నాను నీ మీద పడాలి పిడుగు, నీ మీద పడకుండా పక్కన ఎదిగి పడింది అంటే కొంచెం గ్రహించుకుంటావని. ఎట్లా చేయాలి దేవుని పరిచర్య, ఎట్లా పరిచేయాలి దేవుని పరిచర్య, ఎంత భారంగా చేయాలి, ఎందుకు సంవత్సరం అయిపోయిన కోనసీమ బలపడలేదంటే మనకు ఆ భారం లేదు, భారం లేదు భయం లేదు, భారం లేదు భయం లేదు. అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. దేవుడు దర్శిస్తాడు, దేవుడు దర్శిస్తాడు. నిజంగా మధ్యాహ్నం అందరికి ప్రార్థన చేయమని పెట్టాము, నాకు నిశ్చయం ఉంది ఊరికనే జరుగు కార్యాలు, అట్లాగే జరుగుతాయి. ఇక అందరు ఆ తర్వాత రాత్రి ప్రార్థన చేశారు కన్నీళ్లతో, ప్రభువా జరగదనుకోండి జరిపిస్తున్నాం, మా కోసం వర్షాన్ని ఆపేసు, మా కోసం ఆకాశం తెరుసు. అవును, ప్రార్థన చేస్తే ఆకాశాన్ని మూసేస్తాడు, ప్రార్థన చేస్తే ఆకాశం తెరుస్తాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత దగ్గరగా ఉన్నాడు, ఎంతగా మన ప్రార్థనకు సమీపంగా ఉన్నాడు. 27వ తేదీ అంతకుముందు వరంగల్లో 11 బ్యాచ్ వార్షికోత్సవం వెళ్ళాం, ఆ డేట్ పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. ఆ డేట్ పెట్టుకుని ప్రార్థన చేస్తుంటే ఆ రోజే 27వ తేదీనే మళ్ళా ఉదయం జరిగిపోతులే బీఆర్ఎస్ ప్లీనరీ మీటింగ్, సాయంత్రం ఫ్రీ అయిపోతాం అనుకున్నాం. ఈ తీరా చూస్తే సాయంత్రమే, మనం వార్షికోత్సవం పెట్టుకున్నది సాయంత్రమే, బీఆర్ఎస్ ప్లీనరీ మీటింగ్ సాయంత్రమే. బీఆర్ఎస్ ప్లీనరీ మీటింగ్ జరుగుతూ ఉంటే బందోబస్తు ఎవరు చేయాలి, పోలీసులు చేయాలి. ఇంతకి మేము ఎందుకు వెళ్ళాము, పోలీసుల కోసం ప్రార్థనకి వెళ్ళాం. ఎవరు వస్తారు పోలీసులు, ఎవరు రారు, ఆహా ఎందుకు రారు, మన దేవుడు గొప్పడు కదా, మనం ప్రార్థన చేశాం కదా, లెట్ అస్ చెక్ అవర్ ఫెయిత్, ప్రార్థన చేశాం ప్రభు మన పక్షంగా కార్యం చేస్తాడు చూద్దాం అని వెళ్ళాం. నేను వెళ్ళడం కాదు, ప్రార్థనే చేస్తాం. 11th బ్యాచ్ పిల్లలకు కూడా దేవుడు ఆ నిశ్చయత ఇచ్చాడు. ఎంత ఆశ్చర్యం, ఎంత గంభీరం, ఎంత బాగా జరిగిందో. ఎట్లా వచ్చారంటే అట్లా వచ్చారు. కొద్దిమంది వరంగల్లో ఉన్నవాళ్ళు రాలేకపోయినా వాళ్ళ భార్యలు వచ్చారు. సాక్ష్యం, ఇదేదో వీళ్ళేదో ఖాళీగా ఉండి పెట్టారు, మేమేదో ఖాళీగా ఉండి వెళ్ళాం, అట్లా కాదు. ప్రభు దర్శించాడు, ప్రభు కార్యాలు ప్రభు చేస్తున్నాడు. బైబిల్లో ఒక మాట భలే ఉంటుంది. ప్రభు మహిమ. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 18వ వచనం. అన్యజనులు విధేయులగునట్లు దేవుణ్ణి ఎట్లా నమ్ముతారు? రేజస్ మాట్లాడుతున్నాడు. ఒకటి, వాక్యం చేతను దేవుడు దర్శించాలి, దేవుడు మాట్లాడాలి. 2, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యాల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను. వాక్యం ఎట్లా స్థిరపడుతుంది? వాక్యం ఎట్లా వాళ్ళ హృదయాల్లోకి వెళ్తుంది? ఎలా వెళ్తుంది అంటే క్రియలు, గురుతులు, మహత్కార్యాలు, పరిశుద్ధాత్మ శక్తి, వాక్యాన్ని ఇవన్నీ బలపరుస్తాయి. పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గుర్చే గాని మరి దేనిని గుర్చి మాట్లాడి తెగింపును. అన్యజనులు విధేయులు అగినట్టు ఎట్లా నమ్ముతారు? మన మాటలు కాదు. వాళ్ళకేమంటే మాటలు చాలా విన్నావులే గాని ఇంకేమైనా ఉంటే చెప్పు అన్నట్టుగా చూస్తారు. ఇంకేమైనా ఉంటే చెప్పు అంటారు. అవును. దేవుడు ప్రతి వారసు కోసం ఆశ్చర్యం, ప్రతి సహవాసం కట్టుబడడం ఆశ్చర్యం. ఇన్ని సహవాసాలు కట్టుబడడం ఆశ్చర్యం. నేనంటాను దేవుడు ఆశ్చర్యకార్యాలు మనం ఇంకా ఆశిస్తున్నాం. వద్దులే బాబు, ఈ స్వస్థతలు, ఈ మేలులు ఇవన్నీ పంచుకుంటే శరీర సంబంధమైన సహవాసాన్ని కడతాం కాబట్టి ఆత్మీయ విషయాలు చెప్పడంటున్నాం. కానీ ఎన్ని మేలులు, ఎన్ని ఉపకారాలు, ఎంతమంది మేలు పొందుతున్నారు? దేవుడే దర్శిస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 15-16 వచనాల్లో ఎట్లాగ నమ్ముతారు, ఏం జరుగుతుంది, దేవుడు దర్శించడం అంటే ఏంటి, దేవుడు ఎట్లాగ బలహీనుడైన ఏలియాను వాడుకున్నాడు, మోషేను వాడుకున్నాడు, ప్రభు మనల్ని ఎట్లా వాడుకోవాలనుకుంటున్నాడు, మనం ఎలాగ వెళ్ళిపోవాలి, నిర్గమనం వెళ్ళడానికి ముందు శ్రమపడాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి. మన శ్రమ, మన కష్టం, మన ప్రయాసకు దేవుడు ఆకాశాన్ని ఆపరేట్ చేస్తాడు, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఆత్మల పంట కొయ్యడానికి, ఆత్మల రక్షణ కార్యం కోసం అల్పులైన మనల్ని వాడుకుంటాడు. ప్రోత్సహించుకుందాం, మనల్ని మనం ప్రోత్సహించుకుందాం. మోషే దేవుడే మన దేవుడు, ఏలియా దేవుడే మన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు దేవుడే మన దేవుడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15 వచనాల్లో మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందితే రక్షించబడతారు, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది అంటూ 17, నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనబడును, నేను చేస్తాను ఆశ్చర్యకార్యాలు, సూచ్యకార్యాలు చేస్తాను అంటున్నాడు. 20వ వచనం, వారు బయలుదేరి వాక్యమంతటా ప రకటించిరి, ప్రభు వారికి సహకారుడై ఉండి వెను వెంట జరుగుచూ వచ్చిన సూచ్యక్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. సువార్త వాక్య పరిచర్య మాత్రమే కాక దేవుడు, ఇది నేను పంపించిన సందేశం, వీరు నా ప్రజలు, వీరితో నేనున్నాను అని చెప్పడానికి దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తన బిడ్డల పట్ల జరిగిస్తాను అంటున్నాడు. ఆయన నీకు దేవుడే, నాకు దేవుడే, ఏలియా దేవుడే మన దేవుడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే కదా. అబ్రహాము దేవుడే మన దేవుడు, దావీదు దేవుడే మన దేవుడు, మోషే దేవుడే మన దేవుడు, యెహోషువా దేవుడే మన దేవుడు. ఆ మాటలు మనల్ని ఎంత పురుకొల్పలో ఈ ఒక్క మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. జకరియా గ్రంథం 8వ అధ్యాయం, జకరియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం. అద్భుతమైన ప్రవచనం. ఎస్ఎఫ్జే ఉపవాస ప్రార్థన జరుగుతా ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనలు దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడిన మాట ఎంత అపురుకొలుపునిచ్చిందో. జకరియా గ్రంథం 8వ 20వ వచనం. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకను ఒత్తురు. ఇప్పటికే 194 సహవాసాలు అయ్యే ఈ సంవత్సరం మాస్టర్ ప్లాన్ తరగతులకు వెళ్ళి వచ్చాం. వాళ్ళేమో 2000, 3000, 5000 అంటున్నారు. ఇప్పటిదాకా ఫిగర్స్ ఏమీ లేదు. అంతమంది వస్తారా? అన్ని సంఘాలు కట్టుబడతాయా? అన్ని సహవాసాలు కట్టుబడతాయా అంటే నమ్మరా. 200 సహవాసాలు కట్టడానికి నేను సహాయం చేశాను కదా. 2000 సహవాసాలు కూడా ఇస్తానంటే నమ్మకుండా అవిశ్వాసానికి ఎట్లా చోటిచ్చేది? ఇంకా వస్తారు జనములను అనేక పట్టణముల నివాసులు ఇంకనూ వస్తారు. 21వ వచనం, ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి వద్దకు వచ్చి ఆలస్యం చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతిగా యెహోవాను వెతుకుటకును మనం పోదుము రండి అని చెప్పగా వారు మేమును ఒత్తుము అందరు. ఒక పట్టణం ఇంకొక పట్టణాన్ని, ఒక సహవాసం ఇంకొక సహవాసాన్ని రేపుకుంటారు. రండి వెళ్దాం. దేవుడు కోపం మన మీద మండుతుంది, మనం వెళ్దాం శాంతింపచేస్తాం అని ఒక పట్టణం వాళ్ళు ఇంకొక పట్టణం వాళ్ళు చెప్తారట. 22వ వచనం, అనేక జనములను బలము గల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతిగా యెహోవాను వెదుకుటకు యెహోవాను శాంతిపరచుటకును ఒత్తురు. దేవుడి దగ్గరికి అనేక జనాలు, బలము గల జనాలు. 9వ తేదీన హైదరాబాద్ లో వార్షికోత్సవానికి వెళ్తా ఉన్నాం. బ్యాంక్ సహవాసం కట్టుబడింది. ఆశ్చర్య, బ్యాంక్ మేనేజర్లు, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్లు, వాళ్ళందరూ మంచి టీం. వాళ్ళందరినీ ప్రభు కట్టాడు, ప్రభు తీసుకొచ్చాడు. వాళ్ళ వయసు మా వయసుతో పోల్చుకుంటే మేము చిన్నపిల్లలం, వాళ్ళ పెద్దోళ్ళు. ఎట్లా కలిసి వెళ్తున్నాము, ఎట్లా ఒక మాటతో ఉన్నాము, ఆశ్చర్యం. బలము గల జనుడు, అగ్రికల్చర్ లో ఉన్నవాళ్ళు మాకంటే బలవంతులు, మాకంటే జ్ఞానవంతులు. టీచర్లు, పోలీసుల కంటే జ్ఞానవంతులు. వారెట్లా మాతో వస్తున్నారో, మనతో వస్తున్నారో, ఎంత ఆశ్చర్యం. 23వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకుని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడింది, గనుక మేము మీతో కూడా వస్తాము. 10 మంది ఒక మనిషిని పట్టుకొని, బాబు మీతో దేవుడు ఉన్నాడు, మమ్మల్ని రానివ్వండి, మమ్మల్ని కలుపుకోండి, మేము కూడా వస్తాము అంటారట. అనేక జనులు, బలము గల జనులు. ఎస్ఎఫ్జే సహవాసం మీకేమనిపించిందో తెలియదు గాని నాకు ఆశ్చర్యం. ఎస్ఎఫ్జేలు పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి నిశ్చయత ఏంటంటే, ఇది దేవదర్శనం, ప్రభు దర్శిస్తున్నాడు. రోజు సహవాసం, రోజు ఆరాధన, అన్ని స్థలాలు, అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని ప్రాంతాలు కదిలిస్తా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఏలియాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రార్థన చేస్తే ఆకాశం మూయబడింది. ఎందుకు? ప్రజలు రక్షించబడాలని. మన గొప్పతనం కొరకు మన ప్రార్థన కాదు, కాని ప్రభు దగ్గరికి అనేక మంది రావాలి. ఆస్తో ప్రార్థన చేద్దాం. చివరిగా ఆ మూల వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, మిమ్మల్ని ఎదుర్కొన వచ్చి ఈ మాట చెప్పినవాడు ఎలాంటి వాడని రాజు అడిగాను. అందుకు వారు, అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలిగట్టు కట్టుకుని వాడిని ప్రత్యుత్తరమీయగా, ఆ మనుషుడు తిష్బీయుడైన ఏలియా. ఎట్లా చెప్పేశాడు రాజుకి? ఎలా అర్థమైపోయింది? ఎలాగ అర్థమైపోయింది అంటే, అంత సాధారణ జీవితం ప్రవక్తకే ఉంటుంది. ఈ మాట చెప్పిన మనం ఆడంబరాలకు వెళుతూ, మనం ఆడంబరాల్లో జీవిస్తూ, ఆత్మదేవుడు మన మీద ఉండాలి, ఆత్మకార్యాలు మనలో జరగాలంటే సాధ్యం కాదు. దేవుడు అన్ని విషయాల్లో మితంగా ఉండమన్నాడు. ఆత్మీయ పరుగు పందంలో లోకంలో కూరుకుపోయామంటే ఆత్మీయ జీవితంలో ఒట్టిపోతాం, గొడ్డుపోతాం. లోకంలో మితంగా ఉందాం, ఆత్మీయ విషయాల్లో అమితంగా ఉందాం. సాధారణ జీవితం బాప్తిస్మ యోహాను జీవితం ఎట్లా కనబడుతుంది? తోలిదట్టి మిడతల ఆహారం అడవి తేలి, అదేంటి? అదేం జీవితం? సాధారణ జీవితం, సాధారణ జీవితం. భక్తులందరూ మరి మోషే అరణ్య జీవితం, యేసుక్రీస్తు ప్రభు తలవాల్చుకున్న స్థలం లేని జీవితం. మరి మన జీవితాలు ఓహో ఎంత ఉన్నా చాలదు. అయినా దేవుడు వాడేసుకోవాలి. ఎట్లా వాడుకుంటాడు? నువ్వు స్కోపు ఇవ్వాలిగా, నువ్వు ఖాళీ చేసుకోవాలిగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం, 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయాలు మిత్తంగా ఉండును. వారు క్షయమైన కిరీటం పొందుటకు మనమైతే అక్షయ కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. ఆత్మీయ విషయాల్లో గొప్ప వాంఛతో పరిగెడదాం. 194 చాలవు, ఎంత ఇచ్చినా చాలవు, ఎంతమంది వచ్చినా చాలరు. ఆత్మీయ విషయాల్లో దేవుడికి అదే ఒక్కడు కూడా నశించుకోకూడదు. ఆస్తి పరిగెడదాం, ఆస్తుల విషయాల్లో వద్దు, చాలు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉన్న ఉద్యోగాలు చాలు, ఉన్న జీతాలు చాలు. అందులో ఎక్కువ ఇచ్చేసావు, రుణపడిపోయాము, వదిలించుకుంటాం, విధిలించుకుంటాం, ఖర్చు పెడతాం, కష్టపెడతాం అన్నట్టుగా ఉందా? ఏలియా లాంటి సాధారణ జీవితం ఏలియా లాంటి ప్రభావవంతమైన జీవితానికి కారణమవుతుంది. ఏలియా లాంటి రాడికల్ ప్రేయర్ ప్రజలు రాజుల మార్పుకి కారణమవుతుంది, మార్పుకు కారణమవుతుంది. ఏలియా దృక్పథం, ఏ నేను వచ్చేస్తాను బాబు నన్ను తీసుకో. మనకు ఎట్లా ఉంటుందో పొరపాటున కూడా ఏ నొప్పు రాకూడదు, నేను రాను నేను రాను. మహిమలోకి వెళ్ళడానికి ఎందుకు నీకు అంత భయం? నన్ను పిలుస్తున్నావా ప్రభు, వచ్చేయమంటావు ప్రభు, ఎప్పుడన్నా అనిపించిందా? ఆహా, భూలోకమేమో స్వర్గంలా కనబడుతుంది, పరలోకమేమో నరకంలా కనబడుతుంది. ప్రభు మన ఆలోచన విధానాల్లో ఈ వాక్య భాగాల నుంచి బలపరచి వాడుకోను గాక. ఆమేన్.